अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। పూర్వకాలంలో కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. సర్వప్రాణులను సమానంగా చూసే మహానుభావుడైన అటువంటి వాళ్ళని రాగద్వేషాతీతులు అంటారు. ఈ భూలోకంలో రాగము ద్వేషము ఈ రెండూ లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారట. కొంతమందిని చూడగానే వీరు నా వాళ్ళు, ఎప్పటికీ వీరిని నేను విడిచిపెట్టకూడదు, సంపాదించిన ధనమంతా వీరికే ఇవ్వాలి అనే కోరిక కలిగితే దానిని రాగము అన్నారు. ఇది లేకుండా ఎవరుంటారు చెప్పండి? మన ఇంట్లో ఉన్న ఉంగరాలు, బంగారాలు, గృహాలు, వస్త్రాలు ఏవైనా సరే మన పిల్లలకి వెళ్ళిపోవాలి అనిపిస్తుందిట. ఆఖరికి నా మెళ్ళలో మంగళసూత్రం కూడా చచ్చిపోయాక నా కూతురికి వెళ్ళాలనుకుంటుంది, కానీ కోడలికి వెళ్ళాలనుకోలేదుట తల్లి అని నేను అనలేదు. బాబు వ్యాసుడు చెప్పాడు బలి చెబుతాను, వాళ్ళు నా మీద పడద్దు. నేనేం చెప్పినా వ్యాసుడు చెప్పిన చెప్పాను. వ్యాసుడు చెప్పినవి ఎప్పుడూ సత్యములే అనే విషయం మీకు నేను చెప్పక్కర్లా. ఇంకా ద్వేషం, వీడు నావాడు కాదు, వీడు పరుడు, వీడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంపదలు అందకూడదు, కీర్తి రాకూడదు అనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. మీరు చూడండి, ఒకరిని ప్రోత్సహిస్తే రెండోవాడికి మండిపోతుంది. అందులో ప్రొఫెషనల్ జెలసీ అని ఒకటి ఎక్కువగా ఉంటుంది, అదే వృత్తిలో ఉన్నవాడికి మరింత మండిపోతుంది అన్నమాట. అందుకే యాచకో యాచక శత్రు, యాచకుడు యాచకుడు ఎదురు పడితే ఒకడికొకడు శత్రువులు అవుతారు వాళ్ళు. వీడు ముష్టాడే, వీడు ముష్టాడే కదా, అందుకని వాడికి పదెందుకు వెయ్యాలి నాకు పదెందుకు వేయకూడదు అంటాడు. అక్కడి నుంచి కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. ఎందుకు వస్తుందో తెలియదు ఇది. ఇలాంటివి నేను చాలా విసిగిపోయి చూసి ఉన్నాను అనమాట. గురువుగారు ఎప్పుడన్నా రెండు పళ్ళు ఎవరైనా ఇచ్చారనుకోండి, పళ్ళు ఎందుకు, ఏ హరి గారు ఇదిగో నాయన నువ్వు పంచి చేతిలో పెట్టారు కట్టుకోమని. గురువుగారికి శిష్యుల మీద వ్యామోహం కనుక ఎదురుగుండా ఉన్న శిష్యుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకటి పిలిచి నాయన ఇదిగో ఈ పంచి తీసుకో అన్నారు. ఇంకా రెండో వాడికి వచ్చేస్తుందండి బాధ, ఏం వాడికి ఎందుకు పంచి ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వకూడదు. ఆయన నాకు ఇచ్చేది ఒక పంచే, దీన్ని చించి పక్కవాడికి ఇవ్వలేను కదా, అవునా? కాబట్టి ఎదురుగుండా ఉన్నవాడికి వాడి యోగాన్ని బట్టి, వాడి అర్హతని బట్టి, భగవంతుడి సంకల్పాన్ని బట్టి ఇచ్చాం. కానీ కావాలని ఇవ్వం, అవడం మీద పక్షపాతం ఎదుగుంటుంది. ఇవాళ వాడికి ఇచ్చాం, రేపు ఇంకోటికి ఇవ్వచ్చు. ఈలోపు వీళ్ళకి ఎక్కడ లేని గొడవ చేసేసుకుని అనమాట. అందులో ఈ వాట్సాప్ లోటు వచ్చాక, ఫోన్ లోటు వచ్చాక కాలక్షేపం అవుదు కదా, అందుకని ఈ పురాణం అయిపోయాక భోజనం అయ్యాక ఏం చేయాలో తెలియక పైకి వెళుతూ, చూసావా గురువుగారు ఫలానా వాడికి మాత్రమే పంచి ఇచ్చారు, నాకు మాత్రం ఒక పంచి ఇచ్చారు ముక్కు మీద అంటాడు. ఇంకా అక్కడి నుంచి ఇవి లేనిపోయిన తగాదాలు పెరిగిపోతాయి. నిజానికి ఇందులో ఏ విధమైన దోషమూ ఉండదు, ఇది ద్వేషం కాదు, ఆ వ్యక్తి మీద పక్షపాతం కూడా కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి మీద వాత్సల్యం కరుగుతుంది పెద్దలకి. ఈ వాత్సల్యం వల్ల ఏదో తోచింది వాడికి ఇస్తారు. పైగా వాడికి కూడా యోగం ఉంది, ఉంది కాబట్టి అందుకున్నాడు, అది కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు వాడికి ఇస్తే వీళ్ళకి ఏమొచ్చింది ద్వేషం అనవసరంగాను, అక్కడి నుంచి అది మనస్సును అశాంతి పాలు చేసి చివరికి జీవితంలో ఏ సాధన లేకుండా చేస్తుంది. అందుకని జ్ఞానులు ఎప్పుడు రాగమునకు ద్వేషమునకు అతీతులుగా ఉండాలి. అందుకే మేము ఎవరిని కనిపిస్తే వాళ్ళనే ప్రోత్సహిస్తాం. ఓ పిల్ల కనపడింది, కాస్త పద్యం రాస్తుంది, బాగా చదువుకోమా పద్యం రాయి అంటాం. ఒక్కొక్కడు బండాడు ఉంటాడు, వాడి జీవితంలో ఒక పద్యం రాదు, వాడిని ప్రోత్సహిస్తే మాత్రం ఉపయోగం ఉంది. ఏనుగుని పట్టుకొచ్చి పీనుగులా ఎవరూ చేయలేరు, పీనుగుని పట్టుకొచ్చి ఏనుగులాగా చేయలేరు. దేని అర్హత, ఏ జీవికి ఎటువంటి యోగ్యత ఉందో ఆ యోగ్యతని అనుసరించి పెద్దలు వారిని ఆ మార్గంలో ప్రవేశపెడతారు. దీనికి ఇతరులు ఈర్ష్య చెందడం అంత దౌర్భాగ్య స్థితి లేదట. కశ్యప ప్రజాపతి మహాత్ముడు, అతడు ఎంత గొప్పవాడంటే ఇతరులు ఆహారం తింటే తాను తిన్నట్టు సంతోషిస్తాడు, ఇతరులు మంచి వస్త్రం ధరిస్తే తానే ధరించిన ఆనందం పొందుతాడు, ఇతరులకు ఏదైనా వాహనాలు వస్తే ఆ వాహనం తనదే అన్నంత సంతోషం పొందుతాడు, ఇతరులకి బంగారపు ఉంగరాలో గొలుసులో వస్తే అవి తనవే అన్నట్టుగా సంతోషిస్తాడు. ఇటువంటి వాళ్ళని వసుధైక కుటుంబకులు అంటారన్నమాట. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, ఉదార చరిత్ర కలిగిన వాళ్ళకి, దాతృత్వం అనే లక్షణం కలిగిన వారికి ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. ప్రపంచం తన కుటుంబం కనుక ఒకడు నావాడు ఒకడు పరాయివాడనే భేదమే ఉండదు. అటువంటి స్థాయి కలిగిన మహాత్ముడికి దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో 13 పెళ్లి చేశాడు. అందులో అదితి కొంచెం సంస్కారవంతురాలు, అందువల్లే ఆవిడకి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. 2 ఆవిడ దితి, ఈ దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జన్మించారు. ఈ హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో, హిరణ్యకశిపుణ్ణి నృసింహ రూపంలో పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు సంహరించాడు. ఈ చచ్చిపోయిన హిరణ్యాక్షుడికి శంబరుడు, మదోత్కటుడు, వజ్రకవచుడు, వజ్రనాభుడు, కాలనాభుడు మొదలైన కొడుకులున్నారు. వీళ్ళందరి తర్వాత సింహిక అనే ఒక కూతురు కూడా పుట్టింది. ఈ సింహికని హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు కనుక అతని తల్లి దితి, అంటే హిరణ్యాక్షుడి తల్లి దితి, తన మనవరాలని పిలిచి మరవరాలు బఠానీలని ప్రేమగా దగ్గరికి తీసుకుని, నీకు ఈ ప్రపంచంలో బాగా ఇష్టుడెవరో చెప్పు, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, మీ నాన్న ఎలాగో దుర్మరణం పాలయ్యాడు కదా అంటే, ఆవిడ బాగా ఆలోచించి విప్రచిత్తి అని ఒకడున్నాడు, వాడు ధనువంశం, వాడు దానవుడు అన్నమాట. దితి కొడుకులంతా దైత్యులు, ధనువు యొక్క సంతానం దానవులు, కాబట్టి దైత్యులు దానవులు రాక్షసులు అందరూ వేరు, అసురులు వాళ్ళ తల్లిదండ్రులు వేరు. వ్యవహారంలో అందరినీ ఏమంటాం అనమాట, వీడు అసురుడు వీడు రాక్షసుడు అని తిట్టేస్తాం, కానీ అసురులంతా అసురహ అనే ఒక వ్యక్తి కొడుకులు, వాళ్ళంతా ఆసురులు అనమాట. దితి కొడుకులు దైత్యులు, ధనువు కొడుకులు దానవులు, ఇలా వాళ్ళ తల్లిదండ్రులు వేరు, శాఖలు వేరు, కానీ ప్రవర్తన ఒకటే కాబట్టి కామన్గా అందరినీ రాక్షసులు అంటున్నాం అనమాట. అందువల్ల ఆవిడ ఈ ధనువంశస్థుడైనటువంటి విప్రచిత్తి అని ఒకడిని చూచిందిట ఈ సింహిక. అబ్బా విప్రచిత్తి లాంటి అందగాడు ఎక్కడ దొరుకుతాడండి, వాడి కడుపు ఇక్కడ మొదలెడితే నల్ల చెరువు దాకా ఉంటుంది, అంత పెద్ద కడుపు ఉన్నటువంటి మొగుడు దొరికితే బోలెడంత భోజనం వాడు తింటాడు కనుక నాకు కూడా భోజనం బాగా తెచ్చిపెడతాడు. వాడు నరమాంస భక్షకుడు, వాడి కూరలు బయటికి పొడుచుకొచ్చి ఉంటాయి, రక్తం వంటినప్పుడు కూరలు ఎర్రగా ఉంటాయి, తోముకున్నప్పుడు తెల్లగా ఉంటాయి, తోముకున్నప్పుడు గారబట్టి పచ్చగా ఉంటాయి, అటువంటి దంతాలు ఉన్నటువంటి వాడు నాకు భర్తగా దొరికితే చాలా బాగుంటుంది అని వాడి గురించి బాగా వర్ణించి, విప్రచిత్తి నా భర్త అన్నది. వాడిని చూస్తే హడిలిపోయేవారట ఎవరైనా, దేవతలు కూడా మహాపరాక్రమవంతుడైన ఇంద్రుణ్ణి కూడా ఉడికించిన వాడి విప్రచిత్తి, ఇంద్రుణ్ణి కూడా భయపెట్టిన విప్రచిత్తి ఈవిడికి నచ్చాట. ఇదే కాలప్రభావం అంటే. అందుకని ఏమన్నారు ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో, ఎప్పుడు ఏ స్త్రీకి ఎవడు నచ్చుతాడో తెలియదుట. ఆ కాసేపు వాడు మన్మధుడిలో కనపడతాడట. రెండు రోజులు పోయిన తర్వాత మన్మధుడు ఏమవుతాడో తర్వాత విషయం, కానీ టెంపరీగా అలా కనపడతాడట. వాడి కోసం ఏదైనా చేస్తారట. సాధారణంగా పరమసుందరుడు సంపద కలిగిన వాడిని వరించడం గొప్ప కాదు, ఏమీ లేనివాడు కూడా కళ్ళకి పొరలు కమ్మినప్పుడు అందగాడుగా కనపడతాడు. ముఖ్యంగా కలియుగంలో అలా కనపడతాడండి. లేకపోతే ఇంట్లో తండ్రికి తల్లికి చెప్పకుండా ఒక నీచుణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? దౌర్భాగ్యుడు అక్షరం ముక్క రాని వాడు, బ్రతకడం తెలియని వాడు, అటువంటి వాడిని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి లేచిపోయి పెళ్లి చేసుకొచ్చేస్తున్నారంటే వాళ్ళు చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఈ తల్లిదండ్రులేమో వీళ్ళ మీద ఎన్నో రకాలైన ఆంక్షలు విధించుకుని, వీళ్ళ మీద కోరికలు పెంచుకుని, వీళ్ళని ఏదో గొప్పవాడి చేతిలో పెట్టాలి, మంచి పెళ్లి చేయాలి, మొత్తం గుంటూరు అంతా కళ్యాణ మండపంగా మార్చేయాలి అనుకుంటారు. వీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి బురద గుంటవాడిని చేసుకుంటారు. పోని వాడేమన్నా సుఖంగా చూసి తెచ్చాడా? రెండు రోజుల పైక హింసిస్తాడు. ఇలాంటివి చూచినప్పుడే పురాణాలని పిల్లలకి జాగ్రత్తగా వినిపించాలి అని మనం గ్రహించాలి. పురాణాల్లో చెప్పారు, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు బాగా ఆలోచించు, వాడి గుణగణాలు తెలుసుకో. ధన్యును, పెళ్లి చేసుకునే ముందు అవతలవాడు ఉత్తముడై ఉండాలి, వీలున్నంత వరకు సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. లోక గుణాభిరాము, లోకంలో వాడి గుణాలను చూసి అందరూ మెచ్చుకోవాలి. కుల సత్కులంలో, అంటే ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళు అయితే వీడు కూడా మంచివాడు అవుతాడు. ఇక దాన ధర్మాలు పురాణాలు చెప్పించేటటువంటి వాళ్ళు పుణ్యాత్ములు ఉంటారే, పరంపరగా ధర్మకార్యములు ఆచరించేటటువంటి వారి వంశస్థులను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి. విద్య, కాస్త చదువుకున్నవాడు అయి ఉండాలి. రూప, ఏదో నాలాగా కాస్త అందంగా ఉన్నవాడైనా అయి ఉండాలి. తారుణ్య, వాడు ధన్యాత్ముడైనా లోక గుణాభిరాముడైనా మంచి కులంలో పుట్టినా విద్య ఉన్నా అందం ఉన్నా కాస్త వయస్సు కూడా ఉండాలి. మరీ బొత్తిగా 100 ఏళ్ల వాడిని ఏం చేసుకుంటాం? కాబట్టి యవ్వనం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నా సౌజన్య మంచితనం లేకపోతే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోలేరు. కాబట్టి సౌజన్యం కూడా ఉండాలి. పెళ్ళైన దగ్గర రోజు ముఖం ఇలా ముఠముట్లాడించుకుంటూ నీ మొహం తగలయ్యా, పుట్టింటికి పో, డబ్బులు తే అని తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతారు? కాబట్టి ఈ పురాణం వినేవాళ్ళంతా మంచివాళ్ళేమో అనిపిస్తోంది నాకు, వీళ్ళు విసుక్కోరేమో అనిపిస్తోంది. ఇటువంటి సౌజన్యం కలిగిన వాళ్ళని చేసుకోవాలి. ఇవన్నీ ఉన్న స్త్రీ డబ్బు లేకపోతే వాడేం పని చేస్తాడు? భార్యామణి ఏమండోయ్ నేను పుట్టింటికి పెడతాను అనగానే నడిచి వెళ్ళు అంటే ఉపయోగం లేదు. కాస్త కారిచ్చో ఓ మంచి బస్సు ఇచ్చో ఏదో ఇచ్చి పంపించాలి, దానికి కొంత డబ్బు కావాలి. అప్పుడప్పుడైనా భార్యామణి ఏదో చిన్నో చెతకో కోరిక కోరుతుంది. ఒక్క కేజీతో నెక్లెస్ చేయించరా అని అడిగితే ఆ మాత్రం చేయించలేని మొగుడు మొగుడా అన్నారు ఈ మధ్యన ఒక ఆవిడ, 1 కేజీ బంగారంట. కాబట్టి దానికి కొంచెం డబ్బు కావాలి. ఇవన్నీ ఉన్నా ఈ భర్త దగ్గర బలం లేదనుకోండి, భార్యాభర్తలిద్దరూ బైక్ మీద వెడుతూ ఉంటే ఎవడో ఆపి ఏడిపిస్తూ ఉంటే బాబోయ్ పారిపోదాం అని పారిపోయే పిరికి వాడిని చేసుకోకూడదు కనుక బలం కూడా కలిగిన వాడిని చేసుకోవాలి. ఇన్ని ఉన్నవాడి దగ్గర దానం చేసే లక్షణం ఉండదు. పరాయి వాడికి 1 రూపాయి దానం చేయని వాడు పిసిని కొట్టాడుతో ఇంకా ఇబ్బంది. కాబట్టి దానం చేసేవాడు కూడా అయి ఉండాలి. శౌర్యం కలిగిన వాడు అయి ఉండాలి. ఒకేసారి 10 మందిని చితక్కొట్టి పారేసే శక్తి ఉంటే దాన్ని శౌర్యము అంటారన్నమాట. ఇన్ని లక్షణములు ఉన్నవాడికి జాలి లేకపోతే ప్రమాదం. కాబట్టి కరుణ కూడా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడిని చూసి పెళ్లి చేసుకోవాలట. చాలాసార్లు చెప్పాను మీకు, ఏలూరులో ఓ బంగారం లాంటి పిల్ల ఉండేది, మా పీఠానికి వస్తూ ఉండేది. ఏ ముహూర్తంలో మరి ఓ దౌర్భాగ్యుడో తగిలాడు ఒకడో. వాడు ఏం చేసేవాడు, మా ఇంటికి ఎదురుగుండా పవర్పేటలో అప్పుడు మేము ఉండేవాళ్ళం, ఆ ఇంటికి ఎదురుగుండా ఓ మెకానిక్ ఉండేవాడు. ఆ మెకానిక్ దగ్గర రోజు కాస్త ఏ రోజుకు ఆ రోజు కూలీ పనికి వచ్చేవాడు. అదేం తప్పు కాదు, కానీ అతన్ని కూడా మోసం చేసి ఏదో కారు బైకు అక్కడ పెడితే రిపేర్ కోసం, ఆ రిపేర్ కోసం పెట్టిన బైకులో ఉన్న పెట్రోలు, కారులో ఉన్న డీజిలు ఇవి కొట్టేసి అమ్ముకు బతికేవాడు వాడు. అటు దొంగాడు, ఓ 2 రోజులు తోట పని చేస్తే 2 రోజులు ఇంకో తోటకి పారిపోయేవాడు. అటువంటి వాడిని చూసిందండి అమ్మాయి. వాడు పగలు చూస్తే రాత్రికి అల్లోకి వస్తాడు. పోనీ దొంగ పేనుగైనా ఎందుకు పనికిరాని వాడైనా అంతో ఎంతో నాలా కాస్త అందంగా ఉంటే వెంటబడ్డాడంటే అర్థం ఉంది. వాడు చూస్తే పగలు చూస్తే రాత్రికి అల్లోకి వస్తాడు. వాడు వెంటబడింది నీచుడు క్షుద్రుడు ఒకటి కాదు, వాడికి లేని వ్యసనం లేదు. ఈ ప్రపంచంలో సర్వగుణాభిరాముడు అంటే వాడనమాట. వాడు వెంటబడి తల్లిదండ్రులు ఏడుస్తున్నా వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంటానంది. వాడు నా దగ్గరికి తీసుకొచ్చారు, ఈ దుర్మార్గుని పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతా వద్దని చెప్పా. గురువుగారు ఏం చెబితే చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ మాటలు నమ్మకూడదు. గురువుగారు ఏం చెబితే చేస్తామంటారు, వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు, వాదోపవాదాలు కూడా చేస్తారండి గురువులతో. గురువుతో వాదోపవాదాలు చేయటం ఎంత మహాపాపం! ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? అటువంటిది మీరేం చెబితే చేస్తాను, మీరు ఎవరిని చెబితే వాడే పెళ్లి చేసుకుంటానన్నటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చేసరికి ఎవడి మాట వినిపించుకోకుండా ఈ దౌర్భాగ్యుడితో ఒక రాత్రి వాళ్ళు వెళ్ళిపోయింది. ఏలూరు నుంచి గుంటూరులో మకాం పెట్టారు వాళ్ళు. నెలలాళ్ల తర్వాత ఒక కన్ను పోయి సర్వనాశనమే ఇంటికి వచ్చింది. ఈ దరిద్రుడు కొడుకును కూడా అంటగట్టాడు. పైగా వాడు ఒక దరిద్రపు రోగం అంటగట్టేట. ఆ రోగం వల్ల ఏ రోజుకు ఆ రోజు తీసుకుని తీసుకుని చచ్చిపోతూ ప్రస్తుతం రాజమండ్రిలో తల్లిదండ్రులను ఏడిపిస్తూ బతుకుతుంది. ఏమి లాభం చెప్పండి దీనివల్ల? పోని వాడి వల్ల ఏమైనా సుఖపడిందా? వాడు కొట్టాడు, చంపబోయాడు, చివరికి జైలు పాలయ్యాడు. ఇప్పుడేమో డబ్బులు లేవు చేతిలో, ఒక అనారోగ్యపు కొడుకు. ఈ అమ్మాయికి అనారోగ్యం. తల్లిదండ్రులు రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఆ అమ్మాయిని బతికించలేక రక్షించలేక దాంతో కలిసి ఉన్న ఊళ్ళో ఉండలేక రాజమండ్రి పోయారు పాపం. ఉసూరు అనిపిస్తుంది అనమాట అలాంటి పిల్లలను చూస్తే. అందువల్ల కొంచెం పిచ్చి పని చేసే ముందు ఆలోచించాలి అని శాస్త్రం. అయినా దైవ బలం లేకపోవటం వల్లే ఈ ఆలోచన రావడంలా. అన్నిటికీ భగవంతుని కరుణ ఉండాలి, భగవత్ కృప ఉంటే ఒక భయంకరమైన ఆపదలో పడేవాడు ఆపద నుంచి క్షణకాలంలో బయటకు వస్తాడు. అందువల్ల అన్నిటికంటే గొప్పది ఏమిటి? భగవత్ కృప. అది రావాలంటే నిరంతరం నామ సంకీర్తనం చేయవలసింది. రోజు ఏ పని చేసినా, అన్నం తింటున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా మన ఇష్టదేవతని తలుచుకోవాలి. అన్నిటికీ మించి గురుస్మరణ చెయ్యాలి. మన ఉపన్యాసానికి ముందు శ్రీ గురు పాహిమామని ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? గురుదేవుణ్ణి భక్తితో తలుచుకున్నవాడు మాత్రమే భగవన్నామం చేయగలుగుతాడు. అప్పుడు వాడే అధర్మ మార్గంలో వెళ్ళడు. ఎందుకంటే గురువులకి ధర్మము ధర్మ సూక్ష్మము తెలుస్తుంది, ధర్మ సూక్ష్మ మార్గంలో నడుపుతారు. దానివల్ల భయంకరమైన కష్టములు మన మీదకు వచ్చినా ఆ కష్టాలలో నలిగి నశించిపోకుండా చిన్న ఆపదతో బయటపడిపోతాం. ప్రాణం పోయేంత కష్టం వచ్చినప్పుడు ఏ కాలికో గోరుపోవడంతో ఆ కష్టం నుంచి బయటపడతాం. అంత దుస్థితి నుంచి కాపాడే అవ్యాజ కరుణామూర్తి కనుక గురోరంజన్న విద్యతే అన్నారు. గురువు మించి గురువునకు సాటి వచ్చే దైవం ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఈ గురువు భగవన్ నామం ఇస్తాడు, భగవత్ కథ ఇస్తాడు, సరైన మార్గంలో పెడతాడు. దానివల్ల తీవ్రమైన ఆపదలు పొందకుండా జీవులు ఉంటారు. అయినా వాళ్ళ కర్మ సరిగ్గా లేనప్పుడు గురువు చెప్పినా వెండు, ఇంకోటి చెప్పినా వెండు, నశించిపోతాట. అందుకని రోజు లేవగానే ఈ పూట నా మనస్సు గురుపాదముల నుండి దూరము కాకుండా కాపాడు, ఈ పూట నా మనస్సు భగవత్ కథలు వినడంలో లగ్నమయ్యేలా చెయ్యి, భగవన్నామస్మరణము చేసేలా నా మనస్సుని నడుపు అని పూర్వం నమస్కరించుకునేవారు భగవంతునికి. అది చేస్తే ఇటువంటి తీవ్రమైన ఆపదలు రావు. చూశారు, ఈ సింహిక దౌర్భాగ్యుని విప్రచిత్తిని వరించింది. అప్పుడు దితి కూడా ఎందుకో తెలియదు కానీ రాక్షసులన్నా దైత్యులన్నా బాగా ఇష్టం ఆవిడికి. సరే నువ్వు కోరుకున్నావుగా, వాణ్ణే ఇచ్చి నీకు పెళ్లి చేస్తానన్నది. ఈ విప్రచిత్తి బలిచక్రవర్తి దగ్గర ఉద్యోగం చేసేవాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనుమడు, హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు ప్రహ్లాదుడు, సంహరాదుడు, ఆహ్లాదుడు, అనుహ్లాదుడు. ఈ నలుగురిలో పెద్దవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అంతటి గొప్పవాడు, భాగవతోత్తముడు మరొకడు లేడు, పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. ఆయనకి మళ్ళీ నలుగురు కొడుకులు. ఆ నలుగురిలో పెద్దవాడి పేరు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విశేషమైన కాంతితో ఉండేవాడు గనుక ప్రహ్లాద కుమారుణ్ణి విరోచనుడు అనేవారు. అసలు ప్రహ్లాదుడి పెద్ద కొడుకుని చూస్తే ఇంకా బంగారాన్ని చూడక్కర్లేదట, జిగేలు జిగేలుమని వెలిగిపోయేవాట. ఎందుకో తెలియదు కానీ దితి కొడుకుల్లో ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరికీ కూడా బంగారం ఏదో రకంగా అంటింది. హిరణ్యాక్షుడు ఉన్నాడు, అక్షి అంటే కన్ను, అక్షం అంటే కన్ను అనమాట, బంగారంలో ఉండేటి వాడు కళ్ళు. అందుకని హిరణ్యము వంటి అక్షములు కలిగిన వాడు గనక హిరణ్యాక్షుడు అన్నారు. హిరణ్యకశిపుడు వాడి శరీరమే బంగారంలో ఉండేది. అందుకే ప్రహ్లాదుడు కూడా బంగారపు రంగులో పుట్టాడు. ప్రహ్లాదుడి పెద్ద కొడుకు విరోచనుడు ఇంకా అందంగా బంగారపు రంగులో ఉండేవాడు. ఇతనికి విరోచనుడికి అనేక వరాలు ఉన్నాయి. ఓసారి విరోచనుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మమెచ్చుకొని నీకేం కావాలో కోరుకోమంటే నాకు స్వచ్ఛంద మరణం ప్రసాదించు అన్నాడు. స్వచ్ఛంద మరణం దేహి, నేను కోరుకున్నప్పుడే చచ్చిపోయే వరం ప్రసాదించు అనగా బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇలాంటి వరములు అంత తేలికగా బ్రహ్మ ఎవరికి ఇవ్వడు, కానీ ఈ ప్రహ్లాదుడి కొడుకు మీద, ఆ ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు చేసినటువంటి తపస్సు మీద, ఈ రెండింటి మీద కూడా బ్రహ్మకి గౌరవం కలిగి వరం ఇచ్చాట. ఒకసారి ఆలోచించండి, భగవంతుడు మీలో ఎవరికైనా స్వచ్ఛంద మరణం ఇస్తే జీవితంలో చచ్చిపోవాలని ఒక్కడు కోరుకుంటాడా? అందులో ఈ కరోనా కాలంలో అందరికీ వరం ఇచ్చారా? ఎవడికాడు ముక్కు గుడ్డ లేకుండా హాయిగా తిరిగేస్తాడు, ఎందుకంటే వాడు ఎలాగు చావడు గనక. కోరుకుంటేనే చావు వస్తుంది, ఎవడు చావాలని కోరుకోడు, అప్పుడు లోకానికి చచ్చే చావు అవుతుంది. అందుకనే భగవంతుడు ఇలాంటి వరం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు, కానీ అతనికి ఇచ్చాట. ఈ విరోచనుడు ప్రపంచమంతా జయించాడు, ఇంద్రాది దేవతల్ని జయించాడు. ఇతడు పరమ బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు. విప్రుడు కనపడితే చాలు, సాష్టాంగ నమస్కారం చేసి ఏదైనా ఇచ్చేసి వాట, వస్త్రాలు, ధనం, ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు, పల్లకీలు, ఆఖరికి తన ఇల్లు కూడా ఇచ్చేసేవాడు అనమాట. అంతటి విప్రభక్తి కలిగిన వాడు. దానివల్ల అంతకంతకీ అతనికి ధర్మబలం పెరిగిపోయింది, దేవతలకి భయం కలిగింది. ఎందుకంటే దేవతల మీదకి మొట్టమొదటి దండయాత్రకి రాక్షసులే పెడతారు. రాక్షసులు ఒక్కసారి పరిపాలనకు రాగానే ముందు దేవతల్ని జయించేస్తారు. ఇంద్రుని కూడా విరోచనుడు జయించాడు. జయించినా మళ్ళీ ఇంద్రుడికి అతను సామ్రాజ్యం ఇచ్చాడు, కానీ స్వర్గరాజ్యం పాలించేటప్పుడు ఏ చట్టం చేసినా నన్ను సంప్రదించకుండా చెయ్యొద్దు, నేను నీకు కేంద్రం నువ్వు రాష్ట్రం అన్నాడు ఆయన. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రం నడుచుకోకపోతే కొంపలు కొల్లేరైపోతాయి, ఇప్పటికే సగం రాష్ట్రాలు కంపు చేసి పారేస్తాయి. అదే ఉత్తరప్రదేశ్ చూడండి, ఆ మధ్యప్రదేశ్ చూడండి, రాజస్థాన్ చూడండి, బీహార్ చూడండి, అక్కడ హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడితే చీల్చి చెండాడతారు, చర్మం ఒలిచేస్తారు, నువ్వా నేనా అని వాళ్ళతో సమానంగా యుద్ధం చేసి హైందవ ధర్మం నిలబెడుతున్నారు. ఇక్కడ హిందువులు ఇంకొక మతస్థులు కొట్టుకుంటే హిందువుల మీద కేసెట్టు జైల్లో పెడతారు, దాంతో హిందువులు ఆ పోరాటంలో పాల్గొడానికి భయపడిపోవాలన్నమాట. అసలు నేను హిందువుని చెప్పుకోవాలనే ధైర్యం ఎంతమందికి ఉంది మీలో? ఉండటంలా. దీనికి గల కారణం మన అసమర్థత, మనం పనికి మాలిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవటమే. అందువల్ల పనికి మాలిన వాడు ప్రభువుగా ఉండకూడదండి, మన ధర్మమును రక్షించేవాడిని ప్రభువుని చెయ్యాలి. మేము కూడా ఇప్పుడు మాట్లాడకుండా నోరు మూసి కూర్చుంటే ఇంకా కొంతకాలానికి మాట్లాడేవాడు ఉండడం. అందుకనే ఈ మధ్యన ఉపన్యాసకులంతా బయటకు వచ్చి చెప్పవలసిన దుస్థితి కలిగించారన్నమాట. ముక్కు మూసుకు తపస్సు చేసేవాళ్ళు కూడా తమ ధర్మం గురించి చెప్పే దుస్థితి ఇవాళ పాలకులు కలిగించారు. తెలుగు రాష్ట్రాలు అంత పాడైపోతున్నాయి, నాకు చాలా జాలి కూడా వస్తుంది మన తెలుగు వాళ్ళని చూస్తే. సరే, భగవంతుడు కాపాడతాడు, కృష్ణం వందే జగద్గురు, వాడి మీద భారం పెట్టాం, మేము చేయవలసిన పని మేము చేయగలుగుతున్నాం, అంతకు మించి ఏం చేయగలుగుతాం? భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు రక్షిస్తాడు, ఆయన సమయం చూసుకుని తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. రక్షించుకోలేకపోతే మనకు వచ్చే నష్టం లేదు, ఎందుకని తన ధర్మాన్ని ఆయనే రక్షించుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? రోజు నేను వచ్చి రక్షించండు అని చెప్పి నేను ఎంతవరకు ఏడవగలుగుతాను? మాకు కూడా ఒక స్థాయి దాటాక ఓపిక పోతుంది, ఇక ఓపికపోయి మేము కూడా ముక్కు నోరు మూసు కూర్చుని వెళ్ళిపోతాం, మా దారిని మేము శరీరం విడిచిపెట్టాడతాం. ఆ తర్వాత వాళ్ళు ఏడుస్తారు, ఇక ఏది ధర్మరక్షణ చేయకపోతే. కాబట్టి ధర్మరక్షణ చేస్తే రాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళాలి, ధర్మానికి అనుకూలంగా ఉండాలి. మహాత్ముడు కనుక ఈ విరోచనుడు ఇంద్రుడికి తిరిగి రాజ్యం ఇచ్చి, నువ్వేదైనా కొత్త పని చేసే ముందు మాత్రం నాకు చెప్పి అప్పుడు ఆ పని చెయ్యి, నా అనుజ్ఞ లేకుండా ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించొద్దు అని ఒక్క మాట మాత్రం అన్నాడు. ఆ మాత్రానికి ఇంద్రుడికి బాధ కలిగింది. పూర్వం నేను స్వేచ్ఛగా సమస్త లోకాలు పరిపాలించేవాణ్ణి, అటువంటిది నేనిప్పుడు నా కర్మకాలి ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడి చేతిలో కీలుబొమ్మనైపోయాను. ఈ వంశస్థులు ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. హిరణ్యాక్షుడు కొంతకాలం, హిరణ్యకశిపుడు కొంతకాలం, మళ్ళీ విరోచనుడు కొంతకాలం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా ఈ విరోచనుడిని చంపి తిరిగి తన హక్కులన్నీ పొందాలనుకున్నట్టు వాడు. వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఈ విరోచనుణ్ణి సంహరించి పూర్తి స్వేచ్ఛతో రాజ్యం పరిపాలన చేసుకునే భాగ్యం నాకు ఎలా కలుగుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, అది నీ వల్ల కాదు, విరోచనుడు ఎవరి చేతిలో చావడు, అతనికి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉన్నది, తనయంత తాను విరోచనుడు మరణించాలి అని కోరుకుంటేనే మరణిస్తాడు. అనగా ఇది ఎలా కుదురుతుందండి? అస్సలు ఎవడైనా తనంత తాను చావాలని కోరుకుంటాడా? ఆ దుర్మార్గుడికి ఆవరం ఎందుకు ఇచ్చామంటే వాడు దుర్మార్గుడు కాదురా నాయన, వాడు పరమ పూజ్యుడు, వాడితో పురిస్తే అంతో ఎంతో దుర్మార్గత్వం నీలో ఉంది, అందుకే నీకు ఆ వరం ఇవ్వకుండా ఆయనకి ఇచ్చాను, ఆయన చాలా గొప్పవాడు, ఆయన బ్రహ్మగారు చాలా తెలివైన వాడు కదా, అందుకని వాడికి ఆ వరం ఇవ్వడానికి వెనక వాడి శక్తి భక్తి కూడా ఉన్నాయి, వాడిని అంత తేలిక ఎవరు చంపలేరు. కాకపోతే వాడికి ఉన్న బలహీనతోటి, అదేమిటి ఆ బలహీనత, బ్రాహ్మణ భక్తి. బ్రాహ్మడు వచ్చి అడిగితే ప్రాణమైన ఇచ్చేస్తాడు అని క్లూ ఇచ్చేశాడు. ఓహో, ఈ విషయం ముందే చెప్పావు కాదనుకున్నాడు ఇంద్రుడు. బ్రహ్మగారు చెప్పకుండా చెప్పాడు అనమాట, వాడిని ఎవరూ చంపలేరు, తనంత తాను వాడు చావడు, కానీ వాడి వీక్నెస్ బ్రాహ్మణ భక్తి, బ్రాహ్మడు అడిగితే ప్రాణమైన ఇస్తాడు అనగానే బ్రహ్మదేవ ఇప్పుడు కదా మాకు నచ్చావు అని మనస్సులో అనుకుని టక్కున అక్కడి నుంచి ఇంద్రుడు భూలోకానికి వచ్చేశాడు. విరోచనుడు నర్మదా నదీ తీరంలో ఓ పెద్ద రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఈయన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషం ధరించాడు, అది కూడా ఎటువంటి విప్రుట్ట, మహాభయంతో రోగంతో చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడు వేషం వేసుకున్నాడు అనమాట. ఇక మరీ ఓవర్ రిటైర్డు, కొంతమంది సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటారు, ఉద్యోగం 25 ఏళ్ళునూ రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ 50 ఏళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాడు వేషం వేసుకున్నాడు ఈయన. ఆతురభూసురగతి పురుహూతాదులు తన్ను వేడా ఒగికొండనుతు మీ తండ్రి ఇచ్చెనాయువు. పోతన గారు ఈ శ్లోకాన్ని అందమైన పద్యంగా రాశారు. ఇంద్రుడు ఓ ముసలి బ్రాహ్మడి వేషం వేసుకున్నాడు, దేవతలు కూడా ఆయన వెంట వృద్ధుల వేషంలో వచ్చారు. ఈ వృద్ధులందరూ చేతిలో కర్ర పుచ్చుకుని ఆయాసపడిపోతూ నాలిక బయటికి పెట్టి అమ్మాయ్ బాబోయ్ చచ్చిపోతున్నాం అన్నట్టుగా ఉన్నారు. కళ్ళు కనిపించక ఈ కళ్ళదోడు పైకి కిందకి ఇలా కదుపుకుంటూ వచ్చారు, నోట్లో దంతాలన్నీ బయటకు వచ్చేసాయి, జుట్టంతా ఇంచుమించుగా వెండి రంగులోకి వచ్చేసింది, నడుము ముడతలు పడిపోయి వంగిపోయి ఉంది. అటువంటి రూపంతో వచ్చి విరోచన ప్రభు ఎక్కడున్నావు, రక్షించు రక్షించు అని విరోచనుడి గుమ్మం దగ్గర నిలబడ్డారు. విరోచనుడు తన కాపలవాళ్లతోటి ఏమన్నట్ట, ఎవరైనా బ్రాహ్మణులు ఈ గుమ్మం దగ్గరకు వస్తే గుమ్మం దగ్గర నిలబెట్టకుండా డైరెక్ట్గా లోపలికి పంపండి, వాళ్ళని వెయిట్ చేయించారంటే, వాళ్ళని ఎక్కువసేపు గుమ్మం దగ్గర నిరోధించి నిలబెట్టారంటే మీ అందరికీ చర్మం ఒలిపించేస్తాను, మీకు శిరశ్ఛేదం విధిస్తానన్నట్ట. అందుకని ఎవరైనా బ్రాహ్మణులు కనుక విరోచనుడి గుమ్మం దగ్గరకు వస్తే వాళ్ళని వెంటనే లోపలికి ప్రవేశపెట్టేవారు కాపలవాళ్ళు, అక్కడ నో వెయిటింగ్. ఏమండి ఒక్క క్షణమాగండి, మా రాజుగారి దగ్గరికి పెడతామండి, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మిమ్మల్ని పంపుతామండి అండం ఉండదట, డైరెక్ట్ పంపేయడం లోపలికనమాట. అంతటి గొప్పవాడు విరోచనుడు. అందువల్లే కాపలవాళ్ళు ఈ ముసలివాళ్ళని, మా రాజుగారు లోపల ఉన్నారండి, విప్రులు ఎవరు వచ్చినా తక్షణం లోపలికి ప్రవేశపెట్టమని మా రాజాజ్ఞ, రండి అని వినయంగా వాళ్ళ చేతులు పుచ్చుకొని ఈ వణుకుతున్న వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. వాళ్ళు సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి విరోచనుడిని చూచారు. పూర్వం మహారాజుల ఇళ్లలో సింహాసనాలే ఉండేవి, అన్నీ పెద్ద పెద్ద మంచి బంగారపు కుర్చీలు అనమాట. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళని చూశారు దేవతలు. కుర్చీలో కూర్చున్నటువంటి విరోచనుడు ఈ విప్రుల్ని ముసలివాళ్ళని చూడగానే టక్కున లేచిపోయి, అయ్యయ్యో పెద్దలంతా ఒకేసారి మా ఇంటికి వచ్చారు, అందులో ఈ మీ అందరికీ నాయకుడు మరింత వంగిపోయి ఉన్నాడు, మీరు వస్తే నేను కూర్చుని ఉంటానా అని లేచి వచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి, మహాత్ములారా మీకేం కావాలో అడగండి, ఇదిగో ఇది శరీరం, ఇది ఆయువు, ఇది ధనం, ఇది గృహం, ఇది నా రాజ్యం, మీరు అడిగితే ఏదైనా ఇస్తానడగానే ఏమన్నావు శరీరము ప్రాణము ఇస్తానన్నావా, మాకు అదే కావాలి, నీ ప్రాణం మాకు ఇచ్చే నువ్వు చచ్చిపోవు అన్నారు వాళ్ళు. ఇస్తానన్నాడుగైనా ఇచ్చేశాను అని అప్పుడు దివ్య దృష్టితో విషయం గ్రహించి, ఇంద్ర నా ప్రాణం తీయటానికి ఇలా మారు వేషం వేసుకుని రావాలా, ఏమయ్యా నువ్వు బతుకుంటే మాకు ముప్పు, చచ్చిపోని ఎప్పుడు అడిగితే ఎప్పుడు చచ్చేవాడిని, ఎందుకంటే నాకు దేవతలన్న భక్తే, కేవలం పరాక్రమవంతుండి కనుక దేవతల్ని జయించాను, నాకు శరీర వ్యామోహం లేదు, ధన వ్యామోహం లేదు, అందువల్ల మీకోసం శరీరం విడిచిపెట్టేస్తున్నాను అని టక్కన నేల మీద పడుకుని అడుగున 4 దర్భలు వేయించుకుని ప్రాణాయామం చేసి ఈ సహస్రార కమలం పగలగొట్టుకుని ప్రాణం విడిచిపెట్టేశాడు ఆయన. యోగాభ్యాసంతో పూర్వం ప్రాణం విడిచిపెట్టేవారు యోగులు. అప్పుడు ఏమవుతుందనమాట, అరికాలి దగ్గర నుంచి ప్రాణవాయువు కొంచెం కొంచెం పైకి లేచిపోయి చివరికి శిరస్సు పైభాగానికి వస్తుంది, తలపైన బ్రహ్మరంధ్రం ఒక చిన్న చిల్లు ఉంటుంది, అది కడుపులో ఉన్నప్పుడు పిల్లలకి బాగా ఎక్కువగా కనపడుతుంది, బయటకు వచ్చాక ఇది మాడంతా మూసుకుపోతుంది అన్నమాట. ఈ బ్రహ్మరంధ్రం పగలగొట్టుకుని ప్రాణవాయువు బయటకు వచ్చేస్తే వాడు యోగి. అందుకే మహాత్ములైన యోగులు మరణించినప్పుడు వారి శిరస్సు పైభాగంలో చూడండి, అక్కడ చిన్న చిట్లింత కనపడుతుంది, కొంచెం పగులు కనపడుతుంది. ఆ పగుల్లోంచి అప్పుడప్పుడు కొందరికి ఒక రక్తపు బిందువు కూడా వస్తుంది, కొందరికి రాదు. అక్కడి నుంచి ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయిందనమాట. ప్రాణవాయువులు బ్రహ్మరంధ్రము నుండి సహస్రార కమలము నుండి విడిచిపెడితే వారికి ఇక పునర్జన్మ ఉండదు, వారు గ్యారంటీగా వైకుంఠానికి వెడతారు. లేదా మహాయోగులై ఊర్ధ్వలోకాల్లో తిరిగి ఎప్పుడన్నా అవసరం వస్తే ప్రాణులను భూలోకవాసువులను రక్షించవలసి వస్తే మళ్ళీ భూలోకానికి వస్తారు, లేకపోతే వాళ్ళు రావాల్సిన అవసరం వారికి ఉండదన్నమాట. అంతటి గొప్ప యోగులు వాళ్ళు. మానవుల ప్రాణములు ఏ స్థానము నుంచి పోతే వాడు ఎటువంటి దుస్థితి పొందుతాడో పురాణంలో చెప్పారు. కొంతమంది ప్రాణములు మూత్ర విసర్జన చేసినప్పుడు పోతాయట, అంటే మూత్రద్వారం నుంచి ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతుంది. అందుకే బాత్రూమ్కి వెళ్ళాడండి, మూత్రం విడిచిపెట్టాడండి, చచ్చిపోయాడండి అంటారు. ఆ మూత్రంలోంచి ప్రాణం పోతే అటువంటి వాడు 88,000 మానవ సంవత్సరాలు నరకంలో ఉంటాడట, రకరకాల నరకాలు అనుభవిస్తాడట. ఇంకా ఎక్కువే ఉంటాడు, మినిమం 88, ఇది మినిమం, మ్యాక్సిమం లేదు దానికి, ఎంతకాలమైనా ఉండొచ్చు. అందుకని మూత్రరంధ్రం నుంచి విడిచిపెట్టడం అధోగతి. ఇవన్నీ అధోద్వారాలు. కొంతమంది మోషన్స్ అయితే చచ్చిపోతారు, మలద్వారం నుంచి ప్రాణం పోతుందన్నమాట. వాడికి టపాటపా 4 విరోచనాలు అవుతాయి. ఇందాక చెప్పిన ఆయన విరోచనుడు, ఈ విరేచనాలు, ఈ రెండు తేడా కనిపెట్టాడు సుమ. వీడు ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ఈ మలద్వారం గుండా ప్రాణం పోయిందనుకోండి, వాడు 90,000 సంవత్సరాలకి తక్కువ కాకుండా కనీసం నరకంలో ఉంటాడు. ఆ తర్వాత ఏవో దౌర్భాగ్యపు జన్మలు ఎత్తుతాడు, లేదా నరకానికి వెళ్ళకపోతే మాత్రం అత్యంత నీచమైన నికృష్టమైన జన్మలు పొందుతాడట. పిశాచపు జన్మలో కుంటివాడిగానో గుడ్డివాడిగానో నడ్డివాడిగానో వెడతాడట. ఎక్కువగా గురువులతో వాదోపవాదాలు చేసేవాళ్ళు, గురువుల్ని ధిక్కరించేవాళ్ళు, గురువు చెప్పిన పనులు చేయని వాళ్ళంతా ఈ మలద్వారం గుండా ప్రాణం విడిచిపెట్టి అటువంటి నరకానికి పోతారు. ఇంకా కొందరికి నాభిస్థానం నుంచి ప్రాణం పోతుంది, బొడ్డు కొంచెం చిట్లి అందులోంచి ప్రాణం బయటకు వస్తున్నారట. అప్పుడుకే కొంతకి కడుపు నొప్పి వస్తుందంటే చచ్చిపోయే ముందు సోల సోల అంటారు కడుపు నొప్పి. ఆ కడుపు నొప్పి వచ్చిన వాడి ప్రాణం బొడ్డు రంధ్రంలో ఉన్న సూక్ష్మమైన రంధ్రం గుండా బయటికి పోతుంది. ఇటువంటి వాళ్ళు కూడా కొంతకాలం నరకానికి పోతారు. వీళ్ళు కూడా పశువులుగానో పక్షులుగానో జన్మిస్తారు, లేదా కటిక దారిద్ర్యం అనుభవిస్తారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ జీవితంలో వాళ్ళకి సంపదలు రావు. చిన్న వయస్సులో పెళ్ళయి భర్తను కోల్పోవడం, లేదా చిన్న వయస్సులో భార్యను కోల్పోవడం, యావజ్జీవితం మహాబాధపడ్డమంతా ఈ కారణం ఏమిటంటే పూర్వజన్మలో ఈ బొడ్డులోంచి ప్రాణం పోయిన వాళ్ళు అనమాట వాళ్ళు. అందుకే అటువంటి వాళ్ళకి బాల్య వైధవ్యమో లేక బాల్య విధురత్వమో వస్తాయి. లేదా ఇంకా ఎక్కువ పాపం చేస్తే అసలు యావజ్జీవితం ఎంత ప్రయత్నించి ఏడ్చి గింజుకున్నా పెళ్ళి అవ్వదు వాళ్ళకి. కొంతమంది చూడండి పాపం పెళ్ళి అవ్వట్లేదో అవ్వట్లేదో అని వస్తారు. వాళ్ళకి ఎన్ని మంత్రములు చెప్పి ఎన్ని ప్రదక్షిణలు చేయమన్నా వివాహాలు అవ్వవు, ఆడకి అవ్వవు మగకి అవ్వవు పాపం. దీనికి గల కారణం పూర్వజన్మలో చేసిన మహాపాపముల వల్ల నాభిస్థానము నుండి ప్రాణం పోవుట. అందువల్ల అది కూడా దోషమే. ఇక ఆ తర్వాత కొంతమందికి గుండె ఆగి చచ్చిపోతారు. ఈ గుండెపోటు వల్ల చచ్చిపోయేవాళ్ళు కొంతకాలం నరకం, కొంతకాలం స్వర్గం, ఈ రెంటి మధ్యకి తిరిగి ఆ తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారు. ఆ తరువాత మరికొంతమందికి ముక్కు రంధ్రాల్లోంచి ప్రాణం పోతుంది. అందుకే ముక్కులోంచి ఏదో ఒక శ్లేష్మం లాంటిదో చీమిడి లాంటిదో రావడమో లేక నెత్తురు రావడమో జరుగుతుంది. అందుకే ముక్కుల్లో ఏం చేస్తారు వెంటనే, ఈ నెత్తురు రాకుండా అవేవో దూది పింజలు పెడతారు, దూదిని ముక్కుల్లో తురిమేస్తారు. అలా తురమకపోతే అందులోంచి ఇంకా ఏదో వచ్చేస్తున్నారు రసి. ముక్కు రంధ్రాల్లోంచి ప్రాణం బయటికి రావడం ఉందే. ఇటువంటి వాళ్ళు అసిపత్ర వనము, దారుకా వనము, తప్త వాలుక నరకము. తప్త వాలుక అంటే వాలుక అంటే ఇసుక, ఇసుక బాగా కాల్చి దాని మీద ఈడుస్తారు. ఆ నరకాలకి వెళ్ళి అక్కడ కొన్ని శిక్షణ అనుభవించాక భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. ఇది కూడా గొప్ప నరకం కాకపోయినా కొంత నయం, పై వాటికంటే ఇది కొంచెం నయం అనమాట. స్టెప్ బై స్టెప్ ఆ నరకాల కంటే ఆ పాపాల కంటే కొంచెం తక్కువ పాపాలన్నమాట. మరికొంతమందికి కంటి రంధ్రములలో నుంచి ప్రాణం పోతుంది. అందుకే వాడు చచ్చిపోయేటప్పుడు అని కళ్ళు తెరిచిపోతాడు. ఇక కళ్ళు మీరు ఎంత గింజుకున్నా ముయ్యలేరు, ఈ కళ్ళు అలా బిగుసుకుపోతాయి అన్నమాట. అదొక భయంకరమైన మరణం. ఈ కంటి రంధ్రములు గుండా ప్రాణం పోయిన వాళ్ళు రాబోయే జన్మల్లో అయితే అంధులుగా కానీ లేదా కంటి రోగాలతో కానీ, కళ్ళు సరిగ్గా కనిపించక కానీ అవేవో రకరకాల రోగాలతో పుడతారట. పుట్టి మహాబాధ పొందుతారు. అలా కొంతకాలం అయ్యాక, ఎన్నో జన్మలయ్యాక ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు. మరికొంతమంది అలా నోరు ఆవులించి ప్రాణం విడిచిపెట్టేస్తారు. ఆ అని నోరు తెరుస్తారు, టక్కన ప్రాణం బయటకు పోతుంది, నోట్లోంచి పోతున్నాడు ప్రాణం. ఇక ఆ నోరు ఎంత ముద్దామన్నా ముయ్యలేమండి, అలా ఉండిపోతుంది అంతే. బతికొండగా ఆయన నోరు ముయించలేకపోయిందట ఆవిడ, ఇప్పుడు ముయించలేకపోయిందట ఒక ఆవిడ, ఏడ్చింది ఒక ఆవిడ భర్త పోయాక ఏడుస్తూ, బతుకున్న రోజుల్లో నోరు ముయ్యంటే నువ్వు మూసావు కాదు, ఇప్పుడు కూడా నన్ను సాధిస్తున్నావా, నోరు ముయ్యట్లేదా, అది కర్మ, ఏం చెబుతాం. కాబట్టి నోట్లోంచి కూడా ప్రాణం పోతుంది. వీళ్ళు వచ్చే జన్మల్లో మోగవాళ్ళుగా కానీ భయంకరమైన అపస్వరాలతో మాట్లాడేవాళ్ళు, లేక నత్తివాళ్ళు, కొంతమందికి నత్తి చీటికి మట్టికి వస్తుంది అలాంటి వాళ్ళు, లేదా నోటి పూతలు రోగాలతో ఎక్కువగా పుడతారు. ఇటువంటి వాళ్ళంతా పూర్వజన్మలో ఈ కంఠం నుంచి ప్రాణం బయటికి పోయిన వాళ్ళు అన్నమాట. వీటికి ప్రాయశ్చిత్తం అయ్యాక తిరిగి వాళ్ళు యథాస్థితికి వస్తారు. ఇవన్నీ కాకుండా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణము విడిచిపెట్టే మహాత్ములు వారు మహాయోగులు. ఇదిగో భీష్ముడు ఇలాంటి వాళ్ళంతా అలాంటి యోగులు అన్నమాట. అది కొద్ది మంది వల్లే అవుతుంది, మహాత్ముల వల్లే అవుతుంది, ఎవరు పెడితే వాళ్ళ వల్ల అవదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి వ్యాసుడు ఏమన్నాడో తెలుసా, నాయనలారా, యోగులు యోగాభ్యాసంతో బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం విడిచిపెడతారు, రోగులు ఆయా స్థానాల నుంచి ప్రాణాలు విడిచిపెడతారు. అయినప్పటికీ ఎక్కడి నుంచి ప్రాణం పోయినా ఉత్తమ గతులు కలగాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉన్నదట, అదే హరినామస్మరణము. హరినామం ఎంతో గొప్పది. అందుకే వీలున్నప్పుడల్లా హరి, కృష్ణ, రామ, గోవింద ఇలా పలుకుతూ ఉండండి. దానికి ఏం ఖర్చు ఉంది? మీ అందరూ నా ఉద్దేశం ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మోగవాళ్ళు లేరు. మోగవాళ్ళు కూడా లోపల లోపల అనుకోవచ్చు, పైకి అనలేకపోయినా, అవునా? కాబట్టి వీలున్నప్పుడల్లా ఉచ్చైహీశ్వరంతో పెద్ద కంఠముతో హరి గోవింద అనండి. దానివల్ల ఎంత లాభం తెలుసా? హరినారాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ నారాయణ హరి గోవింద, హరినారాయణ గోవింద, నారాయణ హరి హరినారాయణ గోవింద. ఇలా వీలున్నప్పుడు అలా అంటూ ఉండండి. ఏం పర్వాలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు, దారిలోను, ప్రయాణంలోను, అన్నం తింటున్నప్పుడు, ముక్కు గొడ్డ కట్టుకున్నప్పుడు, కట్టుకున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే అనండి. ఇంకా ఎక్కువగా ఆడవాళ్ళకి భర్తల మీద కోపం వచ్చినప్పుడు దిక్కుమాలిన వాడు అనకుండా గోవింద గోవింద అనండి. ఆవిడ కోపం వచ్చినట్టు వాడికి అర్థమవుతుంది, నీ పాపం పోయిందా పోయిందా అని పోతుంది. అలాగే ఈ పక్కన ఉన్న వాళ్ళకి భార్య మీద కోపం వచ్చింది, రెండు అట్లు పెట్టమన్నారు, ఆవిడ పెట్టదనుకోండి, అప్పుడు అట్లు కోసం చివాట్లు పెట్టకుండా, అట్లు కోసం చివాట్లు పెట్టకుండా గోవింద, రెండు గోవిందలు అంటే రెండు అట్లు అని అర్థం. అప్పటికి వాడు అర్థం కాకపోతే రెండు అట్లు గోవింద అనండి. అప్పుడు ఆవిడ రెండు అట్లు గోవింద అని వేసి ఆవిడ తినేస్తే మళ్ళీ గోవింద అంటే తినేయమన్నావు కదా అనుకోకుండా ఆవిడ రెండు వేసి పెడుతుంది. ఆ మాత్రం భార్యామణి వీపు మీద రెండు అట్లు వేయకుండా ఎందుకు ఉంటుంది మీకు? కాబట్టి ఏం వీలుంటే అప్పుడు గోవింద 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 అంటే కొంతకాలానికి మహాపాపములు పటాపంచలైపోతాయట. గాం విందతీతి గోవింద, ఇంద్రియములకు ఆనందం కలిగించి అందులో ఉన్న పాపాలు తొలగిస్తాడు కాబట్టి గోవిందుడు అన్నారు. ఆవులను, భూమిని, విప్రులను ఎప్పుడు ఆనంద పెడతాడు కాబట్టి గోవిందుడు అన్నారు. ఎప్పుడు చూచినా అపూర్వమైన సూర్యకిరణములతో లోకాలని రక్షిస్తాడు కాబట్టి గోవిందుడు అన్నారు. అంత గొప్ప నామస్మరణం అండి అది. దాని గురించి ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాం. కాబట్టి నిరంతర భగవన్నామస్మరణ పరాయణైక చిత్తులకు ఇక ఏ విధమైన పాపమైనా చిత్తై నశించిపోతుంది అన్నమాట. అందుకని అలా చెయ్యాలి. ఈ మహానుభావుడు విరోచనుడు యోగి గనక బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం విడిచిపెట్టి శాశ్వత కైవల్యం పొందాడు. ఇక్కడే ఒక అదృష్టం. ప్రహ్లాదుని వంశం వాళ్ళని నేను చంపను అని విష్ణు వరమిచ్చాడు. ఆ వంశంలో వాళ్ళు మరణ సమయంలో నన్ను తలుచుకుంటే వారికి శాశ్వత వైకుంఠమిస్తానని కూడా వరమిచ్చాడు. అందుకే విరోచనుడు వైకుంఠానికి వెళ్ళాడు. మళ్ళీ బాణాసురుడు శివభక్తుడు కాబట్టి కైలాసానికి వెళ్ళగలిగాడు. నీవు ఏ దేవుడిని ఎక్కువ భక్తి శ్రద్ధలతో నమ్ముతావో ఆయన దగ్గరికి వెడతావు. ఆ విరోచనుడు చాలా గొప్పవాడు. ఆయనకి 9 మంది కొడుకులు, అందులో పెద్దవాడి పేరు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి దగ్గర ఈ విప్రచిత్తి ఉద్యోగం చేసేవాడు. ఇంత కథ అంతా దానికోసం చెప్పవలసి వచ్చింది. ఈ విప్రచిత్తిని సింహిక పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత కొంతకాలానికి క్షీరసాగర మథనం జరిగింది. పాల సముద్రాన్ని మథించారు దేవతలు దానవులు. ఆ మథనంలో అమృతం వచ్చాక దేవతలు దానవులు ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విప్రచిత్తిని చంపి పారవేశాడు ఇంద్రుడు. దాంతో సింహిక విధవైపోయింది. అప్పటికే సింహికకి రాహువు అని ఒక కొడుకున్నాడు. రాహువు సింహిక కొడుకు అనమాట. అందుకే సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని రోజు మీరు అండంలా. స్వయంగా విప్రచిత్తికి సింహికకి పుట్టినవాడు రాహువు. ఈ రాహువు కూడా అదే క్షీరసాగర మథనంలో అమృతాన్ని పంచుతున్న సమయంలో విష్ణువు చక్రం వేయడం వల్ల మరణించి గ్రహంగా మారిపోయాడు. అప్పటి నుంచి రాహువు గ్రహంగా మారాడు. ఈ సింహికకి రాహువే కాకుండా ఇంకో 1000 మంది కొడుకులున్నారు. వాళ్ళందరూ సైంహికేయులు. ఈ సైంహికేయులకి విష్ణు మీద కోపం కలిగింది. అందుకని వీళ్ళంతా బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మదేవ మాకు వరాలు ఇయ్యి అంటే బ్రహ్మదేవుడు ఏం కావాలో కోరుకోమంటే హరినామస్మరణము చెయ్యని వాళ్ళని పట్టి పీడించే వరమేమని కోరారట వాళ్ళు. ఇలాంటి వరాలు ఎవరినో కోరుతారు అసలు? అప్పుడు బ్రహ్మ తెల్లబోయాడు, ఇది విచిత్రంగా ఉంది, ఈ సింహికకి విష్ణు అంటే ద్వేషం. కారణం, సింహిక భర్త విప్రచిత్తుణ్ణి ఇంద్రుడు చంపాడు. అది కూడా క్షీరసాగర మథన సమయంలో చంపాడు. అప్పటి నుంచి హరి మీద కూడా ఆవిడికి ద్వేషం. హరి అంటే విష్ణువు, హరి అంటే ఇంద్రుడు, కాబట్టి హరిద్వయం మీద ఆవిడికి ద్వేషం. ఆవిడ కొడుకులు 1000 మంది నా కోసం తపస్సు చేశారు. తపస్సు చేసి విష్ణువుని చంపాలి, లేక విష్ణువుని జయించాలి, లేక దేవతల్ని జయించాలి, దానికి తగిన బలం ప్రసాదించు అని అడుగుతారేమో అనుకుంటే వీళ్ళంతా హరిని ద్వేషిస్తూ హరినామస్మరణం చెయ్యని వాళ్ళని పట్టి పీడించే వరమేమన్నారు. కారణం ఏమిటి అనిపించిందిట. అప్పుడు ఆయన కళ్ళ ముందు ఒక దివ్యశక్తి కనపడింది. ఆవిడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగన్మాత శ్రీ లలితాపరాభట్టారిక. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ ఒక బ్రహ్మకి మాత్రమే వినబడేలా ఇలా అంది, ఈ దుర్మార్గులు నీ కోసం తపస్సు చేశారు, హరిద్వేషంతో హరినామస్మరణం చేసే వాళ్ళని చంపి తినే వరమేమని కోరారు నిన్ను. అప్పుడు నేను ఈ వరం నువ్వు ఇస్తే వాళ్ళకి ప్రమాదం గనక వాళ్ళ నాలుక మీద చేరి హరిద్వేషం కలిగిన వాళ్ళని పట్టి పీడించే వరమేమని నేనే పలికించానంది ఆవిడ. ఓహో, ఇదే రహస్యం అనుకుని తథాస్తు, ఎక్కడ హరినామస్మరణం ఉండదో అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, హరిద్వేషంతో ఉన్న వాళ్ళని పట్టుకోండి, హరి గోవింద అన్నటువంటి వాళ్ళ అన్నంలో మీరు వాలి, వాళ్ళ చేత రాక్షస భోజనం చేయించండి అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ సైంహికేయులు ఎక్కడ హరినామస్మరణం జరగదా అని వెతకడం మొదలెట్టారట. అప్పటి నుంచి కలియుగాంతం వరకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు పగలు రాత్రి ఈ రెండింటి యొక్క సంధికాలములలో, అనగా ప్రాతసంధ్య సాయం సంధ్య, ఈ 2 సంధ్యాకాలాల్లో ప్రపంచమంతా తిరుగుతారు. సంధ్యాకాలంలో ఎవరైనా హరి అనకపోతే, గోవింద అనకపోతే వాళ్ళని వీళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే ఏమవుతుందట, వాళ్ళకి దారిద్ర్యం కానీ అనారోగ్యం కానీ కుటుంబాల్లో అశాంతులు కానీ రావడం మొదలెడతాయి. అందుకే సంధ్యా సమయంలో ఏం చేస్తారనమాట, సంధ్యావందనం పేరుతో ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు గోవిందుని తలుచుకుంటారు. ఆ తర్వాత గోవింద విష్ణు మధుసూదన అని హరిస్మరణ చేయగానే ఓహో వీళ్ళు గోవిందస్మరణము చేశారు కనుక వీళ్ళు పట్టుకోకూడదు అనుకుంటారట వాళ్ళు. అలా చేయకపోతే వాళ్ళు పట్టుకుంటారు. ఇక పట్టుకుంటే కుటుంబానికి అశాంతి. అందుకని ఉభయ సంధ్యల్లోనూ కూడా హరిస్మరణ చెయ్యాలి. లేదా చటుల వాళాభీల సైంహికేయులు పట్టి పీడించదరు వారి. ఎంత గొప్ప పద్యం అండి అది. మంచి తోకలతో భయంకరమైన సింహం వంటి ముఖాలు కలిగిన ఈ సైంహికేయులు, సింహిక యొక్క 1000 మంది కొడుకులు హరినామస్మరణం చెయ్యని వాళ్ళ మీద వాలి వాళ్ళని రకరకాలైన పాపాలకి గురి చేసి కష్టాల పాలు చేసి పీడిస్తారు. అందుకే కలియుగంలో, మరి ముఖ్యంగా కలియుగంలో అన్నమాట, హరినామస్మరణం వీలున్నప్పుడల్లా చేయవలసిందే. ఎంత గొప్ప కథ ఇది. ఇటువంటి కథలు పిల్లలకు వినిపించండి. అందుకని హరి హరి అనాలి, లేకపోతే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికే మీరు చూస్తున్నారు. సంధ్యా సమయములలో హరినామస్మరణం చెయ్యని ఎన్నో కుటుంబములు ఈనాడు కూడా అశాంతి పాలవుతూనే ఉన్నాయి. పిచ్చి పిచ్చి పకోడీలు తింటూ మాంసం పకోడీలు తింటూ తాగి తందనాలు ఆడేవాళ్ళంతా ఏం సుఖపడుతున్నారు ఇళ్లలో. రాత్రి అయ్యేసరికి మొగుడు కొట్టేస్తాడు, ఆ మొగుడు దెబ్బలు తట్టుకోలేదు, అప్పులు పాలైపోతారు, అప్పులు తీర్చలేక ముప్పులు పాలై నానాయాతన పడి అనారోగ్యం పాలై ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో తెలియకుండా చివరికి కృంగి కృశించి నశించిపోతున్నారు. కాబట్టే వీలున్నప్పుడల్లా హరినామస్మరణం చెయ్యాలి. ఈ విధంగా సైంహికేయులు హరినామస్మరణ చేయని వాళ్ళని పట్టుకున్నారట. అప్పుడు అనుమానం వచ్చింది సింహికకి, కొడుకుల్ని పిలిచింది, పుత్రులారా హరిద్వేషంతో వరాలు అడుగుతారేమో అనుకుంటే హరిని విద్వేషించేవాళ్ళు హరినామస్మరణం చెయ్యని వాళ్ళు వాళ్ళని మేము పట్టుకోవాలని వరం అడిగారు. ఏమిటంటే అదేంటోనమ్మా, మా నాలిక వశం తప్పింది, మేము ఇలా కోరాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మని మెప్పించే ఓపిక లేదు మాకు అన్నారట. అప్పుడు అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చాడు. ఓసి పిచ్చిదానా, ఓ సింహిక, ఓ మనవరాలా, ఇప్పటికీ నీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా? వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల అమ్మవారు వాళ్ళ నాలుక మీద చేరింది, అందుకే వాళ్ళ చేత మంచి వరం కోరేలా చేసింది. ఆ మంచి వరం వల్ల వాళ్ళు తరించి 10 మందిని తరింపజేస్తున్నారు, ఇంకా వాళ్ళని పాడు చేయకు, పిచ్చి పని చేస్తే భవిష్యత్తులో నీకు చాలా ముప్పులు వస్తాయి అనగా, ఎన్ని చెప్పినా తాతయ్య నాకు హరి అంటే కోపం, ఎప్పటికైనా హరి మీద నేను పగ తీర్చుకోవాలి అంది. అప్పుడు ఆయన ఉన్నాడు, నువ్వు పదే పదే హరిద్వేషం హరిద్వేషం అంటూ పలుకుతున్నావు గనక భవిష్యత్తులో నువ్వు లంకానగరానికి వెడుతున్న ఒక హరీశ్వరుడి చేతిలో చచ్చిపోదువుగాక అని శపించాడు. ఆ తర్వాత ఈ సింహిక దక్షిణ సముద్రంలో లంకానగరంలో సముద్రంలో ఉండి ఛాయాగ్రాహిణి అయి పైన వెళ్ళే వాటిని పట్టుకునేది. కశ్యపుడు ఇచ్చిన శాపం వల్లే ఆంజనేయ స్వామి వారు లంకానగరానికి ఎగురుతున్నప్పుడు ఆయన పట్టుకుంది, ఆయన దాని కడుపులో దూరాడు, చీల్చి చెండాడాడు. హరిద్వేషం వల్ల హరి చేతిలోనే చచ్చిపోయింది. హరి అంటే కోతి అని కూడా అర్థం. వానరేశ్వరుడి చేతిలో మరణించింది. ఇప్పుడు ఈ కథ శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో హరినామస్మరణ చేసి బాగుపడతారని కూడా ఈ పురాణంలో ఫలశ్రుతి చెప్పారు. కొన్ని కథలకి ప్రత్యేకంగా ఫలశ్రుతి ఉంటుంది. చాలా గొప్ప కథలండి ఇవి. ఇవి పైకి పైకి కథల్లా కనపడతాయి, కానీ భగవతి ఎవరి చేత ఏ ఏ గొప్ప పనులు చేయిస్తున్నదో, ఏ నామస్మరణము వల్ల ఏ లాభములో ఇందులో చెప్పారు. సులభోపాయాలు ఇవన్నీ. ఈ కలియుగంలో మానవులు తేలికగా బాగుపడడానికి తరించడానికి ఈ కథల కంటే గొప్ప సాధనములు లేవట. అంటే ఈ కథలు శ్రద్ధగా వింటే బాగుపడతారు, ఇందులో ఉన్న హరినామస్మరణ చేసుకుంటే బాగుపడతారు, వాళ్ళ మనస్సులు సరైన మార్గంలోకి వెడతాయి, దానివల్ల వాళ్ళు కలిప్రభావం నుంచి విముక్తి పొందుతారు. తదనంతరం ఇలా ఎప్పటికప్పుడు తన వంశస్థులంతా నాశనం అయిపోతూ ఉంటే దితికి బాధ కలిగింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది, ఆయన పాదాలు పట్టుకుంది. ఏమండి, మీకు ఎంతసేపు అక్క మీద ఎక్కువ పక్షపాతంలో ఉంది, నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, లేకపోతే అదితికి ఉత్తమ సంతానం కలగడం ఏమిటి, వాళ్ళంతా స్వర్గాన్ని పరిపాలన చేస్తూ సుఖంగా బ్రతకడం ఏమిటి, దేవతలు అవ్వడం ఏమిటి, నా కొడుకులేమో దేవతల వల్ల విష్ణు వల్ల మరణించడం ఏమిటి, ఇది నాకు మీరు చేస్తున్న అన్యాయం, ఈసారి దేవతల వల్ల మృత్యువు లేని ఒక కొడుకుని ప్రసాదించండి. వాడు అవసరమైతే దేవతల్ని చీల్చి చెండాడగలిగి ఉండాలి. ఒక మహాత్ముడు దేవతల చేతిలో మృత్యువు లేనివాడు నాకు కొడుగ్గా కావాలి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మరణించారు. ఆ వంశంలో పుట్టిన ప్రహ్లాదుడు చూస్తే హరి అంటూ వెళ్ళిపోయాడు. ఏదో గొప్పవాడు అనుకున్న విరోచనుడేమో దేవతల వంచన వల్ల మరణించాడు. ఇక ఈ హిరణ్యాక్షుడి కూతుళ్లలో ఒకత్తి అయిన సింహికేమో అదొక రకంగా భ్రష్టమైపోయింది. అల్లుడు విప్రచిత్తి నశించిపోయాడు. ఇలా ఎక్కడికక్కడ మా వంశస్థులంతా కూలిపోతున్నారు. ఈసారి అలా కూలిపో అన్నటువంటి మహాపరాక్రమవంతుడైన వీరుడొకడు నాకు కొడుగ్గా పుట్టాలి అనగా, అయితే ఓ పని చెయ్యి, 1000 సంవత్సరముల పాటు నేను చెప్పిన నియమములు పాటిస్తే నీ కడుపులో ఒక గొప్ప పిండం తయారై దేవతల వల్ల గండం లేకుండా ఉంటాడు. ఇప్పుడే నేను నీకు నా మహిమతో గర్భం ప్రసాదిస్తున్నాను అని తన చేతితో ఆమె బొజ్జ నిమిరాడు. వెంటనే ఆవిడ గర్భవతి అయిపోయింది. ఈ గర్భం 1000 ఏళ్ళు ఉంటుంది, ఒకరోజు 2 రోజులు కాదు. సాధారణంగా గర్భవతి అయిన స్త్రీ 9 నెలలు అయ్యాక 10వ మాసంలో పిల్లలకు అంటుంది, కనకపోతే డాక్టర్లు పసుక్కును కోసేసి సిజేరియంతో లాగేస్తారు బయటికి. కానీ ఈవిడ గడుపు అలా కాదట, 1000 సంవత్సరముల పాటు ఈ శిశువు గర్భంలో ఉంటాడు. ఈ 1000 ఏళ్ళు నువ్వు నియమబద్ధంగా జీవించాలి. సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకున్న స్త్రీల పిల్లలు పిశాచాలు లాంటి వాళ్ళు పుడతారు, తల్లిదండ్రులు పీడిస్తారు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారట. అందుకని గర్భవతులు జుట్టు విరబోసుకోకూడదు అని వ్యాసుడు చెప్పాడు స్వామి. నేను చెప్పలే, నా మీద పడకండి. ఇదంతా వ్యాసుని యొక్క వాక్కు. వ్యాసుడు ఏం చెబితే చెబుతున్నాను నేను. ఆ తర్వాత ఏమో ఇలా అన్నావా అని కామెంట్ పెట్టినా నాకు సంబంధం లేదు. కామెంట్స్ అన్నీ వ్యాసుడికి పెట్టేయండి. వ్యాసుడు మీకు కనబడితే ఆయన అడగండి. ఎందుకంటే ఆయన మహాత్ముడు కనుక ఎవరి వల్ల ఏ పనులు చేయించాలో తెలుసు కనుక ఆయన చెప్పాడు ఆ విషయం. గర్భవతులు జుట్టు విరబోసుకోవడం, గడప మీద తలపెట్టు కూర్చోవడం, అనవసర ప్రసంగం చేయటం, ముఖ్యంగా కొన్ని సీరియల్స్ అసలు చూడకూడదనమాట. భయంకరమైన సీరియల్సే కదండి ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఏం చూస్తారండి? ఒక ఎపిసోడు మర్నాడు కూడా అదే అనమాట, టింగ్ 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 అని ఓ మ్యూజిక్. ఇటు నుంచి అత్త వస్తుంది, ఇటు నుంచి కోడలు వస్తుంది, అత్త వస్తుంది కోడలు వస్తుంది, ఓ పావు గంట చూపిస్తాడు, మధ్యలో భయంకరమైన మ్యూజిక్ అనమాట, ఢింగ్ ఢింగ్. అత్తా కోడలు కలుసుకుంటారేమోనని ఈ పిచ్చాళ్ళు వంట చేస్తున్న వాళ్ళు గుడ్లు అలా పెట్టి అలా అలా చూసి ఈ అత్తా కోడలు మళ్ళీ పక్కన చెడిపోతారు. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఇంతే ఒక ఎపిసోడ్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అత్తా కోడలు ఒకళ్ళు ఒకళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. ఒక తిట్టుకు ఒక ఎపిసోడ్ అనమాట, రెండో తిట్టుకు ఇంకో ఎపిసోడ్. అంతకంటే మీరు బయట చూస్తున్నారుగా రోజును బోలెడంతమందిని, ఆ తిట్లు సరిపోతాయి. ఈ విధంగా 100,000 సంవత్సరాల సీరియల్ అది. చివరికి ఎప్పటికీ వాడు అది సీరియల్ పూర్తవుదనమాట. ఆ మధ్యన ఒక ఆవిడ ఇంట్లో చచ్చిపోయింది తెలుసా మీకు, నల్లకుంట్లో ఒక ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. ఏమిటని చూస్తే ఇంట్లో ఒక్క ఆవిడే ఉందిట, భర్త లేడు, ఆవిడ సాధారణంగా బయటికి రాదట, ఆవిడ కుర్చీలో చచ్చిపోయి ఎముకలు కూడా అయిపోయి కుళ్ళిపోతుంది శరీరం, ఎవడో చూసేవాడు లేడు. ఎలాగా ఎదురుగుండా చేతిలో రిమోట్ పెట్టుకుని సీరియల్ చూస్తూ చచ్చిపోయింది అనమాట. ఆ సీరియల్లో అనమాట అత్తా కోడలో అది ఎపిసోడ్ ఏమైందో తెలియక కంగారులో గుండిపోటు చచ్చిపోయింది. అత్తని కోడలు కొడుతుందా, కోడలు అత్తను చంపిస్తుందా అని సస్పెన్స్ ఇటది. అందుకని అఖిల నిఖిల్ని చంపుతుందా, నిఖిల అఖిల్ని చంపుతుందా, నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి అనే అడ్వర్టైజ్మెంట్ చూస్తూ గుండెకి తెచ్చిపోయింది. అఖిల ప్రాణాలు ఎగిరిపోయాయి. ఇప్పుడు అవిడి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తెలుసుకోకుండా అఖిల నరకాల్లో అనుభవిస్తోంది యాతన. ఎందుకు చెప్పండి, ఇది అలా చచ్చిపోయి నిజంగా ఈ తలుపులు బద్దలు కొట్టి చూస్తే సీరియల్ చూస్తూ చచ్చిపోయింది అటు కేవలం. డాక్టర్లు చూసి సీరియల్ చూస్తున్నప్పుడు టెన్షన్ వల్ల గుండెకిపోయి చచ్చిపోయిందని చెప్పారు. అంతకంటే గుండెకి చచ్చిపోవాలని కోరికగా ఉంటే సీరియల్ చూసి చచ్చిపోకండి. అత్తా కోడలు కావాలంటే చీపురు కట్టుతో ఒకళ్ళొకళ్ళు కొట్టు చచ్చిపోండి, గొడవ వదిలిపోతుంది. అంతేగాని ఈ దరిద్రం ఏంటండి, మనకి హాయిగా భగవత్ కథలు వినండి, 2 గంటల సేపు లైవ్ ఇస్తున్నారు కదా, ఆనందంగా కథ విని ఇతరులకి చెప్పండి, తరిస్తారు. అసలు ఇంతకంటే సస్పెన్స్ కథలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మొహం ఏ సస్పెన్స్ థ్రిల్లరు దీని ముందు బలాదూరు తెలుసా? అవేమున్నాయి వాటి మొహం, ఏమీ ఉండదు, అన్నీ అపవిత్రాలే. అందువల్ల గర్భవతులు అటువంటివి చూడరాదు, చూడకూడనివి చూడరాదు, తినకూడనివి తినరాదు. ముఖ్యంగా ఉల్లిపాయ ఎక్కువ తినకూడదు గర్భవతులు. మాంసాహారం తింటే పిల్లలు బిన్లాడెన్లై పడతారు, హింసలు చేస్తారు, భయంకరమైన సంస్థల్లో చేరిపోతారు, టెర్రరిస్టులు అవుతారు. అందుకని ఆ కాలంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. పేలు గడప దగ్గర కుక్కకూడదు, ఇన్నాళ్ళలోకి అప్పుడే కుక్కుకోవాలా. ఆ తర్వాత ఇలా కొన్ని నియమాలు చెప్పాడు అనుకోండి, అవన్నీ ఇప్పుడు చెప్తే మీకు తెల్లారిపోతుంది. చాలా నియమాలు చెబుతారు మేము పురాణాల్లో, అందులో కొంతవరకే మీకు చెబుతున్నా. కొంత వింటేనే ఇంత ఉందంటే మొత్తం చెబితే ఏమవుతుందో ఆలోచించండి. నీవు ఈ విధంగా నియమబద్ధంగా ఉండు. ఇంకా అన్నిటికంటే ముఖ్య సూచన ఏమిటో తెలిసిన, మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా పడుకోవద్దు. పగలు పడుకోవద్దు, మూత్ర విసర్జన కడితే కాళ్ళు కడుక్కోవాలి, బాత్రూమ్కి వెడితే కంపల్సరీ కాళ్ళు కడుక్కోవడం, మల విసర్జనకు వెడితే స్నానం చేయాలి. ఇప్పుడు నన్ను ఈ మధ్యన అలాంటి ఒక కుర్రాడు ఒక ప్రశ్న వేశాడు, గురువుగారు ఏదో ఒకసారి మల విసర్జనకు వెళ్ళి వస్తే స్నానం చేస్తాం అనుకోండి, కానీ నాకు ఈ మధ్యన ప్రమోషన్స్ పట్టుకున్నాయి, అలా 5 నిమిషాలకో 10 నిమిషాలకో 5-6 సార్లు పెడుతున్నాను, ఇలా వెళ్ళినప్పుడల్లా ఎక్కడ స్నానం చేస్తానంటే అప్పుడు ఏమన్నారు, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. రోగం పొందినప్పుడు 100 సార్లు స్నానం అక్కర్లా, నువ్వు బాత్రూంలోనే కాపురం పెట్టే కర్మ వచ్చిందనుకో 5 నిమిషాలకోసారి అప్పుడు స్నానం చేయక్కర్లా, అప్పుడు కొంచెం విభూతి పెట్టుకుంటే వాడు స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. దానికి భస్మ స్నానం అని పేరు. పదే పదే అనారోగ్యంతో బాత్రూమ్కి వెళ్ళేవాడు తెల్లవార్లు కాళ్ళు కడుక్కోలేడు కదా. ఆరోగ్యవంతులు నాబోటి వాడికి ఆ నియమం చెప్పారన్నమాట. షుగర్ పేషెంట్లు ఉంటారు పాపం, వాళ్ళ కర్మయోగ యోగం వల్ల వయస్సులో ఉన్నప్పుడు పొగరు, వార్ధక్యంలో షుగరును, దానివల్ల 5 నిమిషాలకోసారి బాత్రూమ్కి వెళ్ళాలి. అస్తమానం కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు పుండ్లు అయిపోతాయట, అది ఇంకా డేంజర్ అట. అలాంటి వాళ్ళకి కేవలం ఇంత విభూతి పెట్టుకుంటే చాలు, చీటికి వాటికి కాళ్ళు కడుక్కోకర్లా. అందుకే మార్కండేయ పురాణంలోను ఈ పురాణంలోను బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా రోగము పొందిన వానికి ఈ నియమములు వర్తించవు. ఎవరెవరికి? చిన్నపిల్లలకి, 10 ఏళ్లలోపు ఉన్న పిల్లలకి ఈ నియమాలు పెద్దగా అక్కర్లా. బాగా ముసలి వాళ్ళకి, రోగులకు ఈ నియమములు అక్కర్లా. ఏదో పూర్వకాలంలో గర్భవతులు కూడా ఆరోగ్యంగానే ఉండేవారు కనుక ఇన్నిసార్లు తిరగవలసిన అవసరం లేదు కనుక వాళ్ళకి ఈ నియమం పెట్టాడనమాట ఆయన. కాబట్టి నువ్వు మూత్ర విసర్జన పెడితే కాళ్ళు కడుక్కోకుండావా, శయనించకు, కూర్చోకు, అశుచిగా ఉండకు, మల విసర్జనకు పెడితే స్నానం చేయసుమా, ఈ నియమములు పాటిస్తూ ఉంటే నీకు 1000 ఏళ్ల తర్వాత ఒక మహాత్ముడైన కొడుకు పుడతాడు. ఈ నియమములలో ఒక్క నియమమును నీవు ఉల్లంఘించినా పుట్టేవాడికి కొన్ని గండములు వస్తాయి, జాగ్రత్త అనగా అలాగేనండి అన్నది. ఆ రోజు నుంచి జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ జీవించింది దితి. ఆహారం శుచిగా ఉండేది, ప్రవర్తన శుచిగా ఉండేది, వీలున్నప్పుడల్లా ఆవిడ శివనామస్మరణం చేసుకునేది. ఈలోపు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఓరి దేవుడో, మా పిన్నిగారు దితిగారు గర్భవతి అయ్యారు, రేపో మాపో కొడుకు పుడతాడు, ఈ దితి కొడుకులు దైత్యులు ఎప్పుడూ మా ప్రాణం తీస్తూనే ఉంటారు, మాతో యుద్ధానికి వస్తూనే ఉంటారు. అసలే దితి చాలా శక్తివంతురాలు, ఆవిడ కొడుకులు ఇంకా శక్తివంతులు, కాబట్టి వీడు పుడితే నాకు గండం, కాబట్టి ఆ గండం రాకుండా కడుపులో ఉన్న పిండాన్ని చంపేస్తే ఇక భవిష్యత్తులో నాకు గండం ఉండదు అనుకున్నాడు ఈయన. కానీ కడుపులో పిండాన్ని చంపడం ఎలాగా? ఆవిడ నియమనిష్టలతో ఉంది, నియమనిష్టలతో ఉంటే కడుపులో ఉన్న పిండాన్ని ఏమీ చేయలేడు. ఎప్పుడన్నా నియమం తప్పితే అప్పుడు ఆ పిండాన్ని చంపచ్చు. చంపాలంటే తాను ఆవిడ దగ్గరే ఉండాలి. ఇంత ఆలోచన చేసి ఇంద్రుడు ఒక రోజున ఇంత విభూతి పూసుకుని చక్కని పట్టు వస్త్రాలు కట్టుకుని మంచి కండువా వేసుకుని ఆవిడ దగ్గరకు వచ్చాడు. పట్టు వస్త్రాలు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధ. ప్రజలతోటి భక్తుడు పట్టు వస్త్రాలు కట్టుకోవచ్చు, ధర్మం తప్పకుండా కట్టుకోవచ్చు. ఈ మనుషులండి ఈ మధ్యకాలంలో పిచ్చాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు లాల్చి ఓ పట్టు లాల్చి వేసుకుంటే వీడు పురాణం చెబుతాడా? పట్టు లాల్చి కట్టుకుని ఇంత ఖరీదైన డ్రెస్తో పురాణం చెబుతాడా అని కామెంట్ పెడతాడనమాట. ఒకవేళ పట్టు లాల్చి తీసేసి అనుకోండి, కుళ్ళు లాల్చి వేసుకున్నాను అనుకో, అప్పుడు షీ కనీసం పట్టు లాల్చి కూడా లేదు, పట్టు వస్త్రాలు కట్టుకుని పురాణం చెప్పాలని కూడా తెలియదు, కుళ్ళు లాల్చి వేసుకున్నాడా అని కామెంట్ పెడతాడు. ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, చేతికి ఉంగరం మీద ఎంత వ్యామోహమో అంటాడు. ఉంగరం తీసేస్తే కనీసం ఉంగరం కూడా లేకుండా పురాణం చెప్పడం ఏమిటండి అంటాడు మళ్ళీ వాడే. కండువా వేసుకోకపోతే వేసుకోలేదంటాడు, వేసుకుంటే వేసుకున్నాడు అంటారు. కొత్త బట్ట కడితే కొత్త బట్ట అంటాడు, పాత బట్ట అయితే పాత అంటాడు. ఈ దౌర్భాగ్యులకి మీరు స్పందించడం ఏంటి అసలు? అందువల్ల ఇవేం కామెంట్లను పట్టించుకోకండి. ఇంద్రుడు మనకి ఎప్పుడో చెప్పాడు, పెద్దలను సేవించడానికి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఉంటే పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఉంటే పట్టు వస్త్రాలు కట్టుకు వెళ్ళు, తల్లి తండ్రి అన్న తర్వాత గురువుగారు దైవం ఈ ప్రాంతములకు వెళ్ళేటప్పుడు పట్టుబట్టలు కట్టుకుని శుచిగా వెళ్ళాలి. పూర్వకాలంలో అలా వెళ్ళేవారు, అప్పుడు అందరికీ మంచి పట్టు వస్త్రాలు ఉండేవి. అందులో కొంతమంది విష్ణు భక్తులైతే పట్టు వస్త్రాలతో పాటు పీతాంబరాలు కూడా కట్టుకునేవారు. పీత అంటే పసుపు అన్నమాట, పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకునేవారు విష్ణు పీతాంబరధారి గనక. ఇలా నియమాలతో వెళ్ళేవారు. అందుకే ఇంద్రుడు కూడా మంచి వస్త్రాలు ధరించి ఇంత నామం పెట్టుకుని తల్లి దగ్గరికి చేరి, పిన్ని పిన్ని నువ్వు నా బంగారు గిన్ని, నేను ఇదివరకు నిన్ను తన్ని, చాలా పాపాలు చేశాను, ఇక ఆ పాపాల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను, నీ కొడుకుల్ని చంపి నీకు గర్భశోకం కలిగించిన పాపాత్ముణ్ణి, ఇంకెప్పుడు ఆ పని చెయ్యను, ఇదివరకు నేను నీ పిల్లల్ని చంపడానికి మూల కారణం కొన్ని ఘట్టాలు, ఆ ఘట్టాల నుంచి విముక్తి పొందుతాను, నీకు నేను ఈరోజు నుంచి ప్రసవం అయ్యేదాకా పాదసేవ చేస్తాను, చక్కగా కాళ్ళు ఒత్తుతాను, అది కూడా అరికాళ్ళు బాగా ఒత్తుతాను గోలుతో గెలకుండా, మోకాళ్ళు అవి ఎక్కడైనా నొప్పులు వస్తే మంచి మంచి నూనె రాస్తాను. గర్భవతులకి కాళ్ళు నొప్పులు వస్తాయట, మరి ఏమిటో తెలియదు కానీ, అంటే గర్భం ధరించిన వాళ్ళకి తెలుస్తుంది, ధరించిన వాడికి ఏం తెలుస్తుంది. అందువల్ల పాప ఆవిడ కొంచెం నొప్పులు ఉండేవిట, ఈ నొప్పులు పోవడానికి సేవ చేస్తానగానే పాప ఆవిడ నమ్మేసింది. దితి కూడా కొన్ని విషయాల్లో అమాయకురాలు, నాలాగా తొందరపడి ఎవడో వేస్తే వాడు నమ్మేస్తుంది. సరే నాయన, అన్నీ మర్చిపోయాను నేను, పాతవన్నీ నువ్వు కూడా పాతవ మర్చిపో, పాదసేవ చేసుకో అంది. ఈ ఇంద్రుల వారు పాదసేవకి మొదలెట్టారు. ఆవిడకి కాళ్ళొత్తేవాడు, కాపడాలు పెట్టేవాడు, పళ్ళు పట్టుకొచ్చి పెట్టేవాడు, మధ్య మధ్యలో భగవత్ కథలు చెప్పేవాడు. ఆహాహా, మా పిన్ని వంటిది ఉందా, పిన్ని వంటి తల్లి లేదో ఈ లేదో, ఈ పిన్ని వంటి తల్లి రాదో ఈ రాదో అని పాటలు పాడేవాడు, ఆవిడని ఆనంద పెట్టేసేవాడు. ఆవిడ కూడా ఆశ్చర్యపోయి, ఇంత గొప్పవాడా ఇంద్రుడు, ఇటువంటి వాడికి వ్యతిరేకంగా కొడుకుని కొంటున్నానా అని పశ్చాత్తాపడి, ఏమందో తెలుసా నాయన, నువ్వు చేస్తున్న సేవకి మెచ్చుకున్నాను, ఈసారి నాకు కొడుకు పుడితే వాడికి ముందే చెప్పి ఇంద్రుడు మీ అన్నయ్య వాడిని ఏం చెయ్యొద్దని చెబుతాను రో అంది. అనగానే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇలా ఉండగా
ఆయన ఉద్దేశం వేరు. సమయం చూసుకుని ఆ కడుపులో ఉన్న పిండాన్ని చంపేద్దామని ఆయన వచ్చాడు. కొంతకాలం గడిచింది.